మదాలస యోగిని యోగమాత అయ్యింది గనక కుమారుణ్ణి కూర్చోబెట్టి ఈసారి అతన్ని రాజ్యపాలకుడిగా తీర్చిదిద్దుతూ ఒక ఉత్తమ మహారాజుగా తీర్చిదిద్దుతూ ఎన్నో విశేషాలు చెప్పింది. అతిథి పూజ యొక్క వైశిష్ట్యం చెప్పింది. మనకున్న దానిలో ఎంతో కొంత భాగం ఇంటికి వచ్చిన అతిథికి పెట్టాలి, ఆ అతిథిని విష్ణువుగా భావించాలి, ఆహారం కోసం అలమటించే వాళ్ళు భగవంతుణ్ణి చూడాలి. పండితులంటే ఇంటికి వచ్చిన అతిథి గొప్పవాడైనా సామాన్యుడైనా సమానంగా చూస్తాడు. ఇదే మాట మళ్ళీ వేదవ్యాసులు కదా మనకి కాశీఖండంలో కూడా చెప్పారు, అతిథి కడు అల్పుడైన అత్యధికుడైన ఇంటికేతెంప ప్రియమందునెవ్వడేని వాని గౌరవమది గౌరవంబు కాని కాదు గౌరవం ఆకార గౌరవంబు. అతిథి ఇంటికి రాగానే వాడు అల్పుడైనా లేక పండితుడైనా, అంటే వాడు జ్ఞానైనా అజ్ఞానైనా మొత్తం మీద ఆ వ్యక్తిని మాత్రం గౌరవించాలి. ఒక్కొక్కప్పుడు అల్పుణ్ణి చూడగానే వాడికి పెట్టాలనిపించకపోవచ్చు, గొప్పవాడిని చూడగానే గౌరవించాలనిపించవచ్చు, కానీ వీడు అతిథులు కాసేపు ఇంటికి వచ్చాడు ఆహారం కోసం వచ్చాడు అటువంటిప్పుడు వాడు అల్పుడైనా గొప్పవాడైనా అతన్ని విష్ణువుగా భావించి ఎవడు గౌరవించి అన్నం పెడతాడో వాడు గొప్పవాడు. అంతేగాని శరీరం ఎంత గొప్పగా ఉన్నా వాడు గొప్పవాడు కాదు. ఎప్పుడు అతిథిని గౌరవించేవాడు మహాత్మునితో సమానం. భిక్ష ఒక కడిది పెట్టిన అంటే ఆకలితో ఉన్నప్పుడు మన ఇంటిలో ఉన్న ఆహారంలో ఒక వక్క ఎంత ఉందో అంత పెట్టినప్పటికీ అది అనంత పుణ్యం ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో సత్తుప్రస్థుడనేవాడు ఆకలికి మాడిపోతున్నా ఇంటికి వచ్చిన వాడిని గౌరవించి అతనికి ఎంతో కొంత పెట్టాడు, ఆ పుణ్యమే అతన్ని యావజ్జీవితం కాపాడింది. పగటిపూట చేసినట్టుగానే సాయంకాలం కూడా ఒకవేళ ఎవరైనా వస్తారేమో అని భోజనం చేసే ముందు కొంచెంసేపు ఎదురు చూసేవారట. పూర్వం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏమో ఏ రాత్రి వేళైనా ఆకలితో పొరుగురు నుంచి ఇక్కడికి వచ్చే భిక్షుకులు ఉంటారేమో వాళ్ళు మలమల మాడిపోతారేమో వాళ్ళకి ఎంత పెడదామని వారి కోసం కొంతసేపు ఎదురు చూసి చివరికి ఎవరూ రాకపోయాక అప్పుడు భోజనం చేసేవారు. ఇప్పుడు మనం కలియుగం కాబట్టి అంతలా ఎదురు చూసినా చూడకపోయినా అవకాశం ఉన్నంత వరకు ఇంత అన్నదానం మాత్రం చెయ్యాలి. పూర్వం ముష్టివాళ్ళు ఇంటికి వచ్చేవారు వాళ్ళ ఇంటికి రాకపోవచ్చు, కానీ పేదవాళ్ళని అరసి వెతికి అవకాశం ఉన్నప్పుడల్లా అన్నదానం చేయటం చాలా గొప్ప పుణ్యం. అన్నదానముతో సమానమైన పుణ్యం లేదనే విషయం ఎన్నో పర్యాయాలు పురాణాలు చెప్పాయి. ఇక్కడ మళ్ళీ మనకి మదాలస కుమారుడి వంకతో చెబుతున్నది. ఇదంతా ఒక జడుడనే కుర్రాడు వాడు నాన్నగారికి చెబుతున్నాడు జడోపాఖ్యానం. దీనిని ధర్మపక్షులు జయమినికి చెబుతున్నాయి, అది మాత్రం మనం మర్చిపోకూడదు వెనక్కి. ఈ సమయంలో అత్రి మహర్షి ఒక మాట చెప్పాడు, తన సదనంబులగల ధనమున ఫలమూలాన్న శాకముల ఎయ్యది అయినను విధివంతంగా వనరింపక చనదు గృహికి ఉపయోగింపన్. ఇంట్లో అన్నం వండుకున్నాక కూరలు వండుకున్నాక వాటిని ఒక పళ్ళెంలోకో ఆకులోకో కొంచెం కొంచెం తీసి దానిని ముందు దేవతలకు నివేదన చెయ్యాలి. ఇది అత్రివాక్యం. ఈ వాక్యం వినమని మద అలస అలర్పుడికి చెప్పింది. ఇప్పటికీ ఆ పని మనం చాలామంది చేస్తూనే ఉన్నాం. వంట అయిపోయాక ఓ బంగారు పళ్ళెము వెండి పళ్ళెము ఏమీ లేకపోతే ఒక ఆకు తీసుకుని అందులో కొంచెం కొంచెం కూర ఉప్పు పప్పు పచ్చడి వేసి కొద్దిగా అన్నం తీసుకుని దానిని దేవతలకి నివేదన చెయ్యాలి. ఈ దేవతలకి నివేదన చేసిన అన్నం ఆహారార్థం వచ్చిన ఆకలితో మాడిపోతున్న భిక్షుకుడికి పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టింది దేవతలకేగా, అప్పుడు దేవతలు ఏం చేస్తారట, మాకు ఎలాగో నివేదన చేసావు, ఈ నివేదన చేసిన అన్నం తినడానికి మేము ముష్టివాళ్ళ రూపంలో వస్తున్నాం, ఆ ముష్టివాణ్ణి సంతుష్టుండి చెయ్యి, దాంతో దేవతలందరికీ అన్నం పెట్టినట్టే అంటారు. ఒకవేళ ఏ భిక్షుకుడు ఇంటికి రాకపోతే అప్పుడు ఈ నివేదన చేసిన అన్నం కుటుంబంలో వాళ్ళందరూ కొంచెం కొంచెం ప్రసాదంగా స్వీకరించాలి. అందుకే ఈ నైవేద్యం పెట్టిన ఆకు మధ్యాహ్నం 1 గంట అయ్యింది 2 అయ్యింది ఎవరు రాకపోతే అప్పుడు మనం ఒట్టించుకుతున్నారు, కుళ్ళ పెట్టకూడదు. కొంతమంది చేసే పొరపాటు అదే, దేవుడు గుళ్ళో పెట్టేస్తున్నారు, ఆ పూజామందిరంలో దాన్ని నైవేద్యం పెట్టి ఆ తర్వాత వీడు తిండో భిక్షుకుడికి పెట్టడు, అప్పుడు చీమలు పట్టి పాడైపోతే అది లోకద్రోహం అవుతుంది అన్నద్రోహం అవుతుందిట. అందుకని ఎవరో ఒకడికి పెట్టాలి. ఒకవేళ భిక్షుకులకి పెట్టలేకపోతే మనము తినకపోతే అప్పుడు దాన్ని ఏం చేయాలి, ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే నైవేద్యం పెట్టాక మనం తినేసాక అప్పుడు గుర్తుకొస్తుందట, అయ్యో పూజామందిరంలో ఎంత అన్నం నైవేద్యం పెట్టాం, మనం వడ్డించుకునేటం లేదు, భిక్షుకుడికి పెట్టలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని దాని గురించిన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ముద్దగా చేసి కాకులకో పక్షులకో పెట్టాలి. ప్రథమ స్థానం కాకులు. ఇటువంటి అన్నం దేవతా నివేదన మాత్రం పిల్లులకి కావాలని పెట్టకూడదట. ఎప్పుడైనా పూర్వం కాకు వస్తే నీ పిండం పిల్లులకు పెట్టాలి వారు, అది ఎంత తప్పు ఆలోచించండి ఒకసారి. అందుకని ఈ నైవేద్యం మాత్రం కాకులకో లేక పక్షులకో పెట్టాలి. మీరు గోడ మీద పెట్టేసిన తర్వాత మీకు తెలియకుండా ఏదైనా తింటే మీ దోషం లేసుమా? మళ్ళీ ఈ బెంగ పెట్టుకోకర్లా, మేము తీరా గోడ మీద పెట్టొచ్చాం, మేము అలా ఇంట్లోకి వెళ్ళగానే రహస్యంగా వచ్చి పిల్లి తింది, ఇప్పుడు అది దోషమా అంటే పిలిచి పెట్టొద్దన్నారు. కానీ మనం పెట్టిన తర్వాత ఏదైనా తింటే అప్పుడు మనకు ఎప్పుడు పుణ్యం తప్ప పాపం రాదు. కావాలని మాత్రం పిల్లుల దగ్గర పెట్టకూడదు, తక్కిన అన్ని జంతువులకి పెట్టచ్చు అని. ఈ విధంగా ఆహారం నైవేద్యం ఎలా పెట్టాలో, ఈ నివేదనను ఏమి చెయ్యాలో అలర్కుడికి చెప్పి ఇంకా తర్వాత ఏమన్నది, నిత్యశ్రాద్ధం అని ఉంటుంది. అంటే ఏమిటనమాట, పితృదేవతలు రోజు మన అన్నం కోరుకుంటారు, ఆ అన్నం ఎలా పెడుతున్నాము, 5 మెతుకులు ప్రారంభ సమయంలో విస్తట్లోంచి నోట్లో వేసుకుంటే ఇది పితృదేవతలకు పెడుతుంది. అందుకే ఎప్పటికూడా అన్నం తినేవాళ్ళు ఆపోసిన పట్టాక ఎడం చేత్తు ఆకు అగ్రభాగం నొక్కి 5 మెతుకులు ఒక్కొక్క మెతుకు, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ 5 మెతుకులు ఒకదాని తర్వాత ఒకటి నోట్లో వేసుకుని తింటారు. అన్నం కలపకుండా ఉత్తి మెతుకులు, ఏ విధమైన కూర పప్పు మొదలైనవి తగలకుండా ఉన్న మెతుకులు నోట్లో వేసుకుంటారు. ఈ వేసుకున్న మెతుకులు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తాయి. అప్పుడు వాళ్ళు, అమ్మయ్యా ప్రతిరోజు నా కోసం నా వంశస్థులు పిండ ప్రదానం చేస్తున్నారు, ఈ పెట్టిన అన్నం నాకు పిండమై భయంకర యమగండం నుంచి రక్షిస్తోంది అని సంతోషిస్తారు. కాబట్టి పితృదేవతలకి నిత్య సంతోషం కోసం ఈ 5 వ్యాహృతులతో 5 మెతుకులు నోట్లో వేసుకోవాలి. లేదా అన్నం తిన్నాక అన్నం తినే ముందే ఏం చేయాలట, అన్నీ కలిపి ఒక ముద్ద, చిన్న ముద్ద, కాకి పిడచ అంటారే అలాంటి ముద్ద ఒకటి తయారు చేయాలి. ఆ ముద్ద బొటన వేలు కంటే ఎక్కువ ఉండకూడదట. అన్నము కూరగాయలు అన్నీ విస్తట్లో వేసారుగా, ఈ వ్యాకృతులయ్యాక ఇంత ముద్దని దాంతో కలిపి ఆ ముద్దని విస్తరికి కుడి భాగంలో పెట్టాలి. కుడివైపున విస్తట్లో కానీ లేక నేల మీద కానీ పెట్టి భోజనం అయ్యాక ఈ ముద్ద మళ్ళీ బయట ఏ కాకికో పెట్టాలి. ఇది కూడా నిత్యశ్రాద్ధం కిందే లెక్క. ఇంకా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పితృదేవతల్ని తలుచుకుని అక్కడ ఇంత అన్నం పెట్టగలిగితే పితృదేవతల పేరు మీదుగా ఏ చచ్చిపోయిన తండ్రి పేరు మీదో, తాత పేరు మీదో, ఇంకా ఎవరో వంశంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదుగా అన్నదానం చేస్తే ఇది కూడా సంవత్సర కాలం వాళ్ళకి ఏకధాటిగా శ్రాద్ధం పెట్టిన మహాఫలితం ఇస్తుంది. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తమ పేరు మీదుగా పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేస్తారు. పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గోత్రనామాలతో అర్చన అయ్యాక ఎంతో కొంతమందికి అన్నం కానీ లేక ఫలహారం కానీ పెట్టగలిగితే ఇది 100 సంవత్సరముల పాటు దేవతలకి ఇటు పితృదేవతలకి సంతృప్తి కలిగిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా పుట్టినరోజు నాడు అన్నదానమో లేక ప్రసాద దానం చేయటం అనే సంప్రదాయం వచ్చింది. చాలామంది నేను చూస్తున్నానుగా, మా పీఠంలోనూ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను, పుట్టినరోజు వచ్చినప్పుడు మా పేరు మీదుగా ప్రసాదం పెట్టండి లేక అన్నదానం చేయండి అంటున్నారే. ఇలా ఒక పుట్టినరోజు నాడు ఒక ఆయన తన పేరు మీదుగా అన్నదానమో ప్రసాద దానమో చేస్తే అది తాను బ్రతికినంతకాలం దేవతలకి నైవేద్యం పెట్టడం వల్ల వచ్చే ఫలితము, పితృదేవతలకి నిత్యశ్రాద్ధం పెట్టడం వల్ల వచ్చే ఫలితం ఇస్తుంది. అందుకని జన్మదినం నాడు పిచ్చి పిచ్చి అవుట్లు పెంచడం కదరా, అన్నదానం చెయ్యండిరా లేక ఇంత ప్రసాద దానం చెయ్యండిరా అన్నారు. ఇలాంటి మంచి పనులు చేయాలి. ఊరికే పనికిమాలిన కార్యక్రమాలు అడి చేస్తే ఉపయోగం ఉంది, పాటలు పెడితే ఉపయోగం ఉంది, రికార్డింగ్ డ్యాన్స్లలో ఉపయోగం ఉంది. అన్నదానం ఒకటే సరైనటువంటి ఫలితం ఇస్తుంది. శాస్త్రీయమైన కార్యం తప్ప అశాస్త్రీయమైన కార్యముల వల్ల ఉపయోగం లేదు. ఇంకా శ్రాద్ధ ధర్మములు కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ తెలియాలి. నాయన పితృదేవతలను కొంతమంది ఉన్నారు, వాళ్ళు యమధర్మరాజు గారి సంయమనీపురమునకు నైరుతి దిక్కులో ఉంటారు. యమధర్మరాజు గారికి ఒక రాజధాని ఉన్నది. ఈ రాజధాని నగరం పేరు సంయమనీపురము. ఈ సంయమనీపురమునకు నైరుతి దిక్కులో కొంతమంది దేవతలు ఉన్నారు, వీళ్ళని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలు ఎల్లవేళలా అక్కడే ఉంటూ మనల్ని రక్షిస్తారు. వాళ్ళు మహాశక్తివంతులు, వాళ్ళందరికీ కలిపి ఒకే భార్య, దక్షుడి కూతురు ఆవిడ. ఆవిడ పేరే స్వధా, ఆవిడ పేరు స్వధాదేవి. అందుకే పితృదేవతలకు యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వహ అన్నట్టు కాకుండా స్వధా అంటాం. ఎందుకంటే ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలకు అన్నం పెడుతున్నాం. ఈ పితృదేవతలకి శ్రాద్ధం అనే పేరుతోటి మనం పిండం పెడుతున్నాం. ఇప్పుడే ఇక్కడ ఒక సంపూర్ణమైనటువంటి సందేహ నివృత్తి చేసుకోవాలి. మా నాన్నగారు పోయారండి, ఆయన మహాత్ముడు, ఆయనకి అసలు పునర్జన్మే లేదు, ఇంకెందుకు ఈ పిండం, ఆయన ఏమన్నా తింటాడా అని కొందరు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోయిన తండ్రి ఇంకా ఇంతకాలం ఈ తిండి కోసం ఎదురు చూస్తాడా, ఆయన ఏమైనా పితృలోకంలో ఉంటాడా, ఆయన ఈ పాటికే పునర్జన్మెత్తుండొచ్చు కదా, లేక ఇంకేమైనా ఉత్తమగతులకు వెళ్ళి ఉండొచ్చు కదా, లేక 2-3 జన్మలు ఎత్తి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా, అలాంటి వాళ్ళకి ఈ పిండం వల్ల ఉపయోగం ఏమిటని కొందరు అడుగుతున్నారు ఈ మధ్యన. నిజానికి ఇప్పుడు మనం పెట్టే పిండం మీ తండ్రికి కాదు, గుర్తుపెట్టుకోండి, మీ తండ్రి పేరో తల్లి పేరో చెప్పి ఈ పితృదేవతలకు పెడుతున్నాం. సంయమనీపురములో ఉన్న పితృదేవతలకు ఇస్తాం మనం. ఈ తండ్రి పేరు చెప్పి ఇచ్చేటటువంటిది పితృదేవతలు స్వీకరిస్తారు. పితృదేవతలు స్వీకరిస్తే ఇప్పటికే యమలోకంలో ఉన్న ఈ తల్లిదండ్రులు లేక ఈ పెద్దవాళ్ళు ఉత్తమ గతులు కడతారు. ఉత్తమ గతులకు వెళ్ళిన వాళ్ళు అత్యుత్తమ గతులు కడతారు. పునర్జన్మెత్తిన వాళ్ళు ఇంకా ఉత్తమ జన్మకు పెడతారు. ఈ వంకతోటి ఆ పితృదేవతలకి మన తల్లిదండ్రుల పేరు ఇంకోటి పేరు చెప్పి పెడుతున్నాం కదా, ఈ పెట్టడం వల్ల ఏమవుతుందన్నమాట, వంశానికి అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన నాన్నగారో లేకపోతే బామ్మగారో అత్తగారో లేకపోతే తాతగారో తింటారనుకోకండి. వాళ్ళు ఎప్పుడో జన్మెత్తుండొచ్చు, అసలు జన్మే లేకుండా ఉండొచ్చు, లేక వాళ్ళు ఉత్తమ గతుల్లో ఉండొచ్చు. వాళ్ళ పేరుతో పితృదేవతలకు పెడుతున్నాము. అందుకని ఆ 3 పిండాలు కూడా వరుసగా ఈ తండ్రి పేరు, ఆ తండ్రి తండ్రి పేరు, ఆ తండ్రి తండ్రి పేరు పెట్టి చెప్పించేటటువంటి ఈ పిండం వాళ్ళకు కాదు, వాళ్ళ వంకతో దేవతలకు ఇస్తున్నామని గ్రహించాలి. అప్పుడు మనకు అన్ని రకాలుగా సుఖం కలుగుతుంది. ఇది కొడుకులుగా పుట్టిన ప్రతివాడు చేయాల్సింది. భూమి మీద పుట్టాక ఏ మానవుడైనా అయితే సంపూర్ణ శ్రాద్ధమైనా చేయాలి, కనీసం ఇంత స్వయం పాకదానమైనా చెయ్యాలి. ఈ చెయ్యకపోతే ఈ పితృదేవతల యొక్క అనుగ్రహం కలగదు. కలగదు కాబట్టి కొన్నేళ్లలో పిల్లలు పుట్టకపోవడం, కొన్నేళ్లలో పెళ్ళైనా ఎందుకు పిల్లలు పుట్టట్లేదంటే ఎక్కడో పితృదేవతల కటాక్షము మనకి సరిగ్గా లభించటం లేదు, లోపం జరుగుతోంది. ఆ లోప ప్రాయశ్చిత్తానికే కొన్ని ఘట్టాలు పారాయణ చెప్పారు. ఏ రామాయణంలో ఉన్నటువంటి పుత్రకామేష్టి ఇలాంటివి పారాయణ చేస్తే ఈ పితృదేవతలకు మనం ఏదైనా లోపం చేస్తే వచ్చే పాపం పోతుంది. మనం ఎంత భక్తిగా పెట్టినా ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండానే తప్పులు జరుగుతాయట. ఆ తప్పులు మన వల్ల జరగచ్చు, లేక అవతల వాళ్ళ వల్ల జరగచ్చు. దేనివల్ల జరుగుతుందో తెలియదుగా, అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి పిల్లలకి పితృకార్యములు ఎలా చేయాలో మదా అలస చెప్పింది, తండ్రి బతుకుండగా చెప్పింది. చచ్చిపోయాక చెప్పడం కాదు, బతుకుండగానే నేర్పాలి ఇవన్నీ. వాళ్ళ నాన్నగారు బతుకున్నాడు కదా, కానీ ఇదేంటండి బతికొండగా గరుడు పురాణం చెబుతారు అని కొందరు అజ్ఞానులు అంటున్నారే, బతికొండగా తెలుసుకుంటే అప్పుడు మనకి చచ్చాక ఏం చేయాలో తెలుస్తుంది. ఘంటసాల వారి భగవద్గీత పట్టుకెళ్ళి ఆ శ్మశానంలో పెట్టమని, ఆయన భగవద్గీత నిత్యం వినమని అద్భుతంగా గానం చేసిన దాన్ని పట్టుకెళ్ళి ఎవడన్నా చచ్చినప్పుడు మాత్రమే శ్మశానంలో మాత్రమే వినడం కాదు, అక్కడ వినొచ్చు ఇక్కడ వినాలి, ఎప్పుడూ వినాలి. అలాగే శ్రాద్ధ విశేషములు ఎప్పుడు తెలుసుకోవాలి. అప్పుడు మనకి సరైన సమయం వచ్చినప్పుడు ఇవేం చేయాలో తెలుస్తుంది. అసలు శ్రాద్ధకాలం గురించి శ్రాద్ధ విశేషాల గురించి విన్న వాళ్ళ ఇళ్లలో అకాల మరణం ఉండదట, దుర్మృత్యువులు ఉండవు. పోయే కాలం ఎప్పుడు కూడా ముందుగా ఎందుకు వస్తుంది ఇవి తెలియకపోవటం వల్ల. అందుకని ఇవి ఎప్పుడూ వినండి, వింటే మీ ఇళ్లలో పిల్లలు పూర్ణాయువుతో జీవిస్తారు, అకాల మరణములు ఉండవు. యాక్సిడెంట్లో మరణించారు తెలిసిన ఈ మార్కండేయ పురాణంలో దీనికి మహామహిమని ఫలశ్రుతిని వివరిస్తూ శ్రద్ధ విశేషములు శ్రద్ధతో ఉన్నటువంటి పుణ్యాత్ములు దుర్మృత్యువును పొందరు, అపమృత్యువును పొందరు. అనగా ఏ నదిలోనూ మునిగి చచ్చిపోవడం, లేక చేపములు కంఠంలో అడ్డుబడి తెచ్చేటెవడో పొద్దుట పేపర్లో అది వార్త పెద్ద గొడవ, చేప తినడం ఎందుకు, ఆ చేపని గొంతుకులు అడ్డం పెట్టుకోవడం ఎందుకు, ఆ ముళ్ళు అడ్డం పడి చంపిందిట, నన్ను చంపేవట్రా నిన్ను చంపుతానంది బాబు. ఇలాంటివన్నీ అకాల మరణాలు, దుర్మృత్యువులు, యాక్సిడెంట్లో చావడాలు, దరిద్ర మరణాలు, ఇవి ఈ శ్రాద్ధములు గురించి శ్రద్ధగా వింటే రావు. ఈ శ్రాద్ధము ఎప్పుడెప్పుడు చెయ్యాలి? రవిచంద్ర గ్రహణాయనంబులను సంక్రాంతి వ్యతీపాత అర్హ విశిష్టావని దేవత నివహ సంప్రాప్తిన్ లసద్రవ్య వైభవ వేళన్ త
తన జన్మతార గ్రహ దౌర్బల్యంబు వాటింప అందు విధి ప్రోక్తము శ్రాద్ధ కర్మమనగా దుస్వప్నంగాంచిన.
శ్రాద్ధం అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం అనుకుంటారండి చాలామంది, అది కాదు నాయన. సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో పితృదేవతలకి పెండ ప్రదానం చేయాలి యథాశక్తిగా. అప్పుడు ఇంతలాగా పెట్టక్కర్లా, కానీ తిరోధకాలు ఇచ్చి ఇంత అన్నం ముద్దలు చేసి అవి సూర్య చంద్రగ్రహణానంతరం సూర్యగ్రహణం అయిపోయాక చంద్రగ్రహణం అయ్యాక స్నానం చేసి ఈ పితృదేవతలకి తర్పణములు ఇస్తే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి తిథినాడు తద్దినన్నాడు పెట్టే శ్రాద్ధం ఎప్పుడూ మధ్యాహ్నం అయ్యాక పెడతాం. అప్పుడు భోక్తల్ని పిలవాలి, మంత్రం చెప్పేవాడు కావాలి. కానీ సూర్య చంద్రగ్రహణానంతరం ఇచ్చే శ్రాద్ధం ఎలా ఉంటుంది అంటే స్నానం చేసి పట్టు స్నానం విడుపు స్నానం రెండూ చేయాలి. రెండూ కాదనుకోండి, ఉదాహరణకి రేపే రాబోతుందిగా అది కూడా చెప్పుకుందాం. 27వ తారీఖు నాడు గ్రహణం, రాత్రి 11 గంటల చిల్లరకు వస్తుంది. 11:50 పట్టినప్పుడు స్నానం చేయలేకపోయినా తెల్లవారుజామును విడిచిపెడుతుందిగా. విడిచిపెట్టాక లేచి స్నానం చేసి ఆ తర్వాత దర్భలు నువ్వులు నీళ్లు ఈ రెండూ తీసుకుని చేత్తో పుచ్చుకొని పితృదేవతలకు 3 సార్లు తర్పణం ఇచ్చేస్తే అప్పుడు ఇది శ్రాద్ధం అవుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు, కుటుంబం బాగుంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రహణానంతరము తర్పణములు తండ్రి బ్రతుకున్నవాడు మాత్రం ఇవ్వకూడదు, వాళ్ళు దేవతలకే తర్పణం ఇవ్వాలి. ఈ శ్రాద్ధములో తర్పణములు ఇవ్వవలసిన వాడు ఎవడు అంటే తండ్రి మరణించిన వాడు మాత్రమే. జీవత్ పుత్రుడు పిత, జీవత్పిత అంటే బతికి ఉన్నటువంటి తండ్రి కలిగిన వాడు మాత్రం ఇది ఇవ్వకూడదు. కేవలం దేవతలకి తర్పణాలు ఇవ్వాలి. దేవతల తర్పణంలో నువ్వులు వాడవు. అక్కడ నువ్వులు నీళ్లు దర్భ ఈ 3 పుచ్చుకుని తర్పణం ఇచ్చామంటే అది పితృదేవతలకి, అది తండ్రి మరణించిన వాడు మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడు గ్రహణం విడిచిపెట్టాక, మళ్ళీ అది చంద్రగ్రహణమైనా అయి ఉండొచ్చు సూర్యగ్రహణమైనా సరే, అప్పుడు తప్పకలా ఇవ్వాలి. అది శ్రాద్ధం పెట్టడం, అది కుటుంబానికి రక్ష. సంక్రాంతి ఎప్పుడు వచ్చినా కేవలం మకర సంక్రమణమే కాదు, రేపు కర్కాటక సంక్రమణ వస్తుంది, ఇలా ఏ సంక్రమణ వచ్చినా ఆ సంక్రమణ కాలంలో తర్పణములు ఇస్తే అది కూడా శ్రాద్ధం పెట్టడమే అవుతుంది. వ్యతిపాతాల్లోనూ సంవత్సరానికి 2 రోజులు విషువత్తులను ఉంటాయి. 2 సెప్టెంబర్లోను 2 మార్చిలోను సూర్యోదయం సూర్యాస్తమయం సమానముగా ఉండే రోజులు, అటువంటి కాలంలో కూడా తర్పణములు ఇవ్వాలి. దేవతలని ప్రత్యేకంగా మొదటిసారి చూసినప్పుడు అప్పుడు కూడా తర్పణం ఇవ్వాలి. అనగా ఏమిటి, జీవితంలో ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు ఒక ఆయన, మొదటిసారి కాశీ వెళ్ళాడు. ఆయనకి తండ్రో తల్లో లేరు. అప్పుడు ఆ కాశీకి వెళ్ళాక ఆహారం సంతోషించి దేవతా దర్శనం అయ్యాక ఆ గంగానదిలో నీళ్లు చేతిలోకి తీసుకుని అందులో కాసి నువ్వులు దర్భలు కలిపి 3 పర్యాయములు తమ పితృదేవతలకి తర్పణం ఇస్తే ఇది దేవతా ప్రథమ దర్శనానంతర శ్రాద్ధమని పిలువబడుతుంది. ఇది వంశమునకు అపార రక్షట. అందుకే మొదటిసారి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అంతఃపూర్వం ఎప్పుడూ చూడని దేవుణ్ణి చూసినప్పుడు ఇలాంటి పని చేయమన్నారు. పుష్కర వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళలేదు, మొదటిసారి వెళ్ళాం ఆ రాజస్థాన్లో. అప్పుడు ఆ మొదటిసారి వెళ్ళినప్పుడు తర్పణం ఇవ్వాలి. మొదటిసారి ఎప్పుడో నైమిషారణ్యం వెళ్ళాం, అక్కడ తర్పణం ఇవ్వాలి. ఇలాంటివి కూడా అపార శ్రాద్ధ ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా జన్మతార జన్మ నక్షత్రం వచ్చినప్పుడు తండ్రి లేనివాడు తన జన్మ నక్షత్రం ఎప్పుడు వచ్చినా సరే, ఒక ఆయన అశ్వినిలో పుట్టాడు, లేక రోహిణిలో పుట్టాడు, అనురాధలో పుట్టాడు, ఉన్నవి 27 నక్షత్రాలే కదా, ఎంత గెలుచుకున్నది. నేను రాముడి నక్షత్రంలో పుట్టా, కృష్ణుడి నక్షత్రంలో పుట్టానంటారు అమాయకంగా. ఎవడైనా ఏదో ఒకటి, ఆ 27 తప్ప 27 దాటి 37 నక్షత్రం లేదు కాబట్టి ఆ 27 నక్షత్రాల్లో ఇన్ని కోట్ల మందిలో ఏదో ఒకడు పుడుతూనే ఉంటాడు రోజు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక ఆయన నేను రాముడి నక్షత్రంలో పుట్టానికి ఏ పూజ చేయక్కర్లేదు, నేను రాముడు అంత గొప్ప అడుగుతానంటే అది ఒట్టి భ్రమ. ఎందుకో తెలిసినా, శ్రీకృష్ణుడు పుట్టిన అదే శకం తేడా లేకుండా రోహిణీ నక్షత్రంలోనే యోగమాయ పుట్టింది. కృష్ణుడు 128 ఏళ్ళు ఉన్నాడు, ఆవిడ డామని వెళ్ళిపోయింది వెంటనే. అలా ఒకే నక్షత్రంలో పుట్టాం కనుక మనం కార్యక్రమములు చేయకూడదనే భ్రమ విడిచిపెట్టి 27 నక్షత్రాలు టకటకటక 27 రోజులకు ఒకసారి ఒక్కోసారి హెచ్చు తగ్గుల వల్ల 26 రోజులకే రావచ్చు, ఒక్కోసారి 28 రోజులకి రావచ్చు, ఇలా నెల నెల వస్తూ ఉంటాయి. అలా జన్మ నక్షత్రం మళ్ళీ వచ్చినప్పుడు చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు పితృదేవతలకు తర్పణం ఇస్తే ఇది కూడా అపూర్వమైన శ్రాద్ధంతో సమానం. గ్రహ దౌర్బల్యంబు వాటింప. అప్పుడప్పుడు మనకి జాతక దోషాలు ఉన్నాయిగా, ఎంత కాదనుకున్నా ఏం నడిచినని, లేక నీకు ఇప్పుడు ప్రస్తుతం కుదుడు బాగాలేదండి, గురుడు బాగాలేదండి, మనకి తెలుసున్నా తెలియకపోయినా ప్రతివాడు చూసేయడం అనమాట ఈ మధ్యకాలంలో. నీకు నాలుగింట వాడున్నాడు, మూడింట వీడున్నాడు, నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు ఉండకం అవుతావు, వీళ్ళంతా ఎక్కడో ఒక ఇంట్లో ఉంటారు, ఏదో దోషం వస్తూనే ఉంటుంది. అందుకని ఒక ఆయన విసిగెత్తిపోయి, అయ్యా ఏడింటి వాడున్నాడు మూడింటి వాడున్నాడంటే నాకు తంట వస్తుంది అండి, దాని ఫలితం చెప్పండి చూస్తున్నావు అన్నట్టు విసిగిపోయే వారికి. కాబట్టి దానికి ఏదో ఉంటుందిగా, దురదృష్ట ఫలితం, మంచి ఫలితం. ఒకవేళ అపఫలితం ఉంటే, గ్రహ దౌర్బల్యం ఉన్నప్పుడు కూడా తక్కన మూడు పర్యాయముల చేతిలోకి నీళ్లు నువ్వులు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు మళ్ళీ ఇదంతా కూడా తప్పణం విడిచిపెడితే గ్రహములు అనుగ్రహిస్తాయి. ఇంకా దుస్వప్నముగాంచిన చెడ్డ కల వచ్చినప్పుడు కూడా ఇలాగే చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తర్పణం ఇవ్వాలి, అది కూడా గొప్ప శ్రాద్ధ ఫలితం ఇస్తుంది. ఇది శ్రాద్ధ నియమం, ఇవన్నీ చేసి తీరాలంట. పూర్వం అలా చేసేవారు. మదాలస యోగిని మాత, సాక్షాత్తు దత్తాత్రేయుడి అనుగ్రహంతో ఆయన్ని పూజించిన తల్లి గనక ఇవన్నీ గ్రహించి కుమారునికి చెప్పింది. కుమారుడికి కాదు, మనందరికీ చెబుతున్నది. ఇంకా శ్రాద్ధములో భోక్తలుగా కనీసం ముగ్గురిని పెట్టుకోవాలి. విశ్వేదేవతలకేమో ఇద్దరిని, పితృదేవతా స్థానంలో ఒకరిని పెట్టుకోవాలి. ఎక్కువ మంది ఇంకా పెట్టచ్చు, కానీ పూర్వకాలంలో నియమం ఏమిటంటే విశ్వేదేవతలకు బదులుగా ఇద్దరిని, పితృదేవతా స్థానంలో ఒకరిని పెట్టాలి. కలియుగంలో ఏం చెప్పారు, విశ్వేదేవతా స్థానంలో ఇద్దరు దొరకకపోతే కనీసం ఒక్కడిని పెట్టుకున్నా చాలన్నారు. అవకాశం ఉంటే ఇద్దరిని పిలవండి, కుదరకపోతే ఒకడు విశ్వేదేవతా స్థానం, ఒకడు పితృదేవతా స్థానం. ఇప్పుడు అందరూ ఇద్దరిని భోక్తలను పిలుస్తున్నారులేండి. ఈ భోక్తలుగా ఎవరెవరిని పిలవాలి, యోగీశ్వరుండు. ఎక్కడైనా యోగి దొరికితే ఒక యోగిని పిలవండి. కలియుగంలో యోగులు దొరకడం కొంచెం కష్టం, భోగులు బాగా దొరుకుతాం కానీ యోగులు దొరకడం కష్టం కదా. ఎక్కడో యోగాభ్యాసంతో నిరంతరం జీవితం గడిపే వాళ్ళు ఉంటారు, కానీ దొరికితే యోగిని పిలవటం ఉత్తమం. అలాగే ఉత్తమ శ్రోత్రియుణ్ణి, ఇంటికి పెద్దవాడై పుట్టినటువంటి పుణ్యాత్ముణ్ణి కానీ లేదా వేదాలు బాగా చదువుకున్నవాణ్ణి, ఇలాంటి వాడిని పిలవాలి. ఈ శ్రాద్ధం పెట్టేటప్పుడు పక్కన అవకాశం ఉంటే చచ్చిపోయిన ఆయన యొక్క మేనల్లుణ్ణి పెట్టడం చాలా మంచిదట, అది చాలా మంచిది. దౌహిత్రుణ్ణి పెడితే ఇంకా మంచిది. అనగా ఎలాగో చెబుతాను. ఉదాహరణకు ఒక ఆయన తండ్రి పోయాడు, ఈ తండ్రి గారికి మేనల్లుడు ఉంటాడుగా, ఆయన్ని పక్కన పెట్టమన్నారు, అంటే ఆయన చెల్లెలు కొడుకు, లేదా ఆయన కూతురు కొడుకు. దౌహిత్రుడు దుహిత అంటే కూతురు, దుహిత కూతురు గనక కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటారు. పౌత్రుడు దౌహిత్రుడు అంటే తేడా ఏమిటి, పుత్రస్య పుత్ర కొడుకు కొడుకు పౌత్రుడు, దుహిత అంటే కూతురు, కూతురు యొక్క కొడుకు దౌహిత్రుడు. తద్దినం దగ్గర మాత్రం కూతురు కొడుకు పక్కన ఉంటే ఆ తద్దినం బాగా ఫలితం ఇస్తుంది, అందులో ఉన్న దోషాలు ఉంటే కొట్టుకుపోతాయి. అందుకనే కంటే ఒక్క కూతురునైనా కనాలనేవారు పూర్వం. పిండం పెట్టడానికి ఎంతమంది ఉన్నా ఒక ఆడపిల్ల ఉండాలి ఇంట్లో, ఆ ఆడపిల్లకు ఒక కొడుకు ఉండాలి. ఆ కొడుకు ఈ పిండ ప్రధాన సమయంలో వస్తే అప్పుడు ఆ పైనున్న పితృదేవతలు సంతోషించి వంశాన్ని తరింపజేస్తారు. ఒకవేళ ఈ తండ్రి నరకంలో ఉండుంటే వాడు ఖచ్చితంగా స్వర్గానికి ఎడతాట, ఉత్తమ గతులకు ఎడతాట. ఇవన్నీ ధర్మ ప్రకారం చెయ్యాలి. సదాచారం అని పిలువబడుతుంది. ఎవరిని పిలవకూడదో చెప్పారు, అవకీర్ణి రోగి పౌనర్భవు వృతకాధ్యాపకుని నిరాకృతి వేదాగ్నివిహీను వైద్యు గురు పితృ వివర్జకుని ముచ్చు సోమ విక్రయుపిసుని. భోక్తలుగా అవయవ లోపం ఉన్నవాడిని పిలవకూడదు. అవయవాల్లో ఏదైనా లోపం ఉంటే భోక్తగా పిలవకూడదు, తక్కిన అన్ని పనులకి పిలవచ్చు. రోగిష్టి వాడిని పిలవకూడదు. ఒక ఆవిడికి భర్త పోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పుట్టిన పిల్లవాడు ఉంటాడే, వాడికి పునర్భవుడు అని పేరు, అలాంటి వాడిని పిలవకూడదు. ఊరికే డబ్బు కోసం చదువు రాకపోయినా వచ్చినట్టు నటించి ఇతరులకు పాఠం చెప్పే దొంగ ఉపాధ్యాయుడు ఉంటారే, అటువంటి వాడిని పిలవకూడదు. బాగా చదువు రాకుండా కపటంగా ఏదో వచ్చిరాని ముక్కలు చెప్పి పాఠాలు చెప్పి బతికేటటువంటి వాడు బ్రతకాధ్యాపకుడు, వాడిని పిలవకూడదు. వేదాలను తిరస్కరించే నాస్తికుల్ని భోక్తులుగా పిలవకూడదు. వేదాలను నమ్మాలండి, వేదం నమ్మకపోతే ఇంకెందుకు ఈ కార్యక్రమం. అగ్నిహోత్రానికి నమస్కరించని వాడిని పిలవకూడదు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడు భోక్తగా పనికిరాడు. గురువుల్ని పితృదేవతల్ని తిరస్కరించేటటువంటి వాడిని పొరపాటును కూడా భోక్తగా పిలవకూడదు. సోమరసం అమ్ముకునేవాడిని పిలవకూడదు. పిసిని కొట్టినాడిని పొరపాటును కూడా భోక్తగా పిలవకూడదు. కానీ భోక్తగా వచ్చేవాడికి కొంచెం దాతృత్వం ఉండాలట. తక్షణ ఎవడికి రూపాయి అవనంటే వీణ్ణి ఈ చచ్చిన వాడికి అన్నం పెట్టడానికి పనికిరాడు కనుక పక్కకు పెట్టేయమన్నారు. శ్యావదంతు దంతములు నల్లగా ఉన్నవాడు, హీన అతిరిక్త అంగుడు, ఎక్కువన్న తక్కువన్న అవయవాలు పనికిరావు. ఎక్కువ వేళ్ళు, ఆరు వేళ్ళు, ఏడు వేళ్ళు ఉన్నవాళ్ళు, లేక ఒక వేలు తక్కువగా ఉన్నవాడు, చెయ్యి తక్కువగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అంధుడు, గుడ్డివాడు, ఇటువంటి వాడు పనికిరాడు. గోళ్ళు బాగా పుచ్చిపోయి రోగంతో రక్తం కారుతున్నటువంటి వాడు, చీము కారుతున్నవాడు పనికిరాడు. కుష్ఠరోగిని పిలవకూడదు. శ్రాద్ధములో వర్జింతు రార్యులు పుత్ర వినుము, ఇటువంటి వాళ్ళని భోక్తగా మాత్రం పిలవకుండా దూరంగా పెట్టాలి. దైవ కార్యంలో పితృకార్యంలో తేడా ఉందట. దైవ కార్యంలో లోటు వస్తే దేవతలు అంతగా ఆగ్రహించరు, పితృకార్యంలో మాత్రం ఇలాంటి లోటు జరిగితే పితృదేవతలకి చాలా తొందరగా కోపం వస్తుంది. పితృదేవతలు ఎప్పుడు కూడా నిష్ట విడిచిపెడితే ఊరుకోరండి. అవి దేవతలను అందుకే పిలవచ్చు, కానీ పితృదేవతలను పిలవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం. శ్రాద్ధానికి ఎన్ని నియమాలు చెప్పారో అదే. ఇప్పుడు మీరు ఏ రామాలయానికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు మీ వల్ల పొరపాటు జరిగితే రాముడు జాలి పడతాట. పితృదేవతల దగ్గర మాత్రం జాలి ఉండదు, ఎందుకంటే సంతానం ఇవ్వవలసిన బాధ్యత పితృదేవతల మీద ఉన్నది. శ్రాద్ధమునం భుజించిన ధరాసుర ముఖ్యుడు భక్తియుక్తుడై శ్రాద్ధము పెట్టిన అతడును రాత్రి భుజం పగరాదు. కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామల ఊడిన తత్పితృవ్రజం వ్యర్థ గుణాఢ్య ఉండు నెలయల్లను రేతము నన్మునుంగుతును. శ్రాద్ధంలో భోక్తగా వెళ్ళినవాడు, శ్రద్ధగా శ్రాద్ధం పెట్టినవాడు, ఈ ఇద్దరు రాత్రికి మళ్ళీ భోజనం చేయకూడదు. మధ్యాహ్నం లేటుగా తిన్నారు కదా, దాంతో సరిపెట్టుకోవాలి. రాత్రి భుజం పగరాదు కరాకంటిగా చెప్పింది. కలియుగంలో కళ్ళు తిరిగి పడిపోయేవాడు కొందరున్నారట. ఎంత తిన్నా మళ్ళీ రాత్రికి గ్యాస్ ట్రబుల్ అని లోపల ఒకటి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏమన్నారు, ఈ పొద్దుటి పూట పితృకార్యమునకు వినియోగించగా వచ్చిన ఈ గారెలో అప్పాలో ఇలాంటి వాటినే తినాలట. ఇడ్లీ వేసుకుని, వేరుశనగ గుళ్ళ చట్నీ చేసుకుని, ఇంకేదో ఉప్పుడు పిండి చేసుకుని తినకూడదట. ఆ పితృశేషమే తినాలి మళ్ళీ రాత్రి. గారెలు ఎలాగో పెడుతున్నారు కదండి, కొంచెం రుచిగా కరకరలాడేలా బాగుండేలా చేసుకోండి. ఎందుకంటే ఆ మధ్యన ఒక ఆవిడ వడ చేసింది, వడన్నా గారిన ఒకటే. పరుగు పరుగున్న డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ అంది. అదేమో డిసెంబర్ నెల, ఆయన వణికిపోయాడు. వడదెబ్బ చలికాలం అందరూ అవధానంలో చెప్పిన పద్యం ఇది. వడదెబ్బ మీద పద్యం చెప్పినప్పుడు అప్పుడు చెప్పిన పద్యం అనమాట, నేను ఎప్పుడో చెప్పాను. వడదెబ్బ చలికాలం అందరూ చూతా వైద్యుండు ప్రశ్నింపగా, ఇదేంటమ్మా చలికాలంలో వడదెబ్బ అంటే ఏమిటి తెలియ అంటే, వడలంజేసి గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టితి సోలిపోయే వడదెబ్బన్ వైద్యుడా అన్న ఆవిడ కల్పించిన ఆ వడలు సతము పృథ్వీవాసులను బ్రోచుతన్ అని ఒక పద్యం చెప్పాను. అది ఇదేమిటమ్మా చలికాలంలో వడదెబ్బ ఏమిటంటే, ఏదో బ్రేక్ఫాస్ట్గా వడ చేసింది ఆవిడ. ఈ భర్త గారు తిన్నగా ఉండొచ్చుగా, ఎప్పుడైనా భార్య టిఫిన్ చేశాక దాన్ని కామెంట్ చేయకూడదు. అలా చేస్తే ఎంత ప్రమాదం, ఏదో పాపం ప్రేమగా చేసి పెట్టింది, హాయిగా దాన్ని ఏ సాంబార్లోనో నాంచుకుని తినాలి, పెరుగులో నాంచుకుని తినాలి. అలా తినకుండా గట్టివి గట్టివి అన్నట్టు వాడు. ఒకసారి కదట పల్మారు నా భర్త, ఒకసారి అంటే ఊరుకున్నేమో, రెండు మూడు సార్లు అన్నాడు ఆయన. కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయని దాంతో ఆవిడ కోళ్ళు మండింది, ఆ వడ విసిరింది. అక్కడ తమాషా తెలుసా, ఆ వడతో కొట్టింది కాదు, ఆ వడతో కొట్టింది. అది పెరుగులో నానబెట్టిందిట, దాంతో కొట్టిందిట. పెరుగుతో నానబెట్టి కొడితేనే వాడికి ఎంత పడ్డాడంటే, ఒరిజినల్ వడతో కొడితే ఏమయ్యేవాడు ఆలోచించండి. ఆ దెబ్బకు సోలిపోయాడు వడదెబ్బను వైద్యుడా అంది ఆవిడ. అటువంటి ఆవిడ కల్పించిన ఆ వడలు, ఆవిడ తయారు చేసిన ఆ వడలు సతము పృథ్వీవాసులను బ్రోచుతన్, ఈ భూలోకవాడను రక్షించుగాక. తుపాకీ గొళ్ళకు బదులుగా ఇవి పంపితే కార్గిల్లో ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? తిరిగి ఉంటుంది అండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు అంత శత్రువు దగ్గరికి పోతారు. కాబట్టి అంత కాకపోయినా కాస్త మెత్తగా మంచిగా వేయించుకుని ఈ పితృశేషంలో ఉన్న ఆవడలో ఈ అప్పాలో తినాలి తప్ప వేరే పలహారం చేయకూడదు.